మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం రయాన్ష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం కంచుకోట. కంచుకోటకు వెళ్లేందుకు రుద్రపురం రాజైన శివసింహుడు చంద్రవర్మకు సహాయపడ్డాడు. చంద్రవర్మ నలుగురు రాజ ఉద్యోగులను కొందరు సైనికులను వెంటబెట్టుకొని పడమటి దిక్కుగా బయలుదేరాడు. మార్గంలో వారికి ఒక శిథిలా నగరం కనబడింది. అక్కడ ఉన్న శాసనం ద్వారా అది కరవీరపురం అని చంద్రవర్మ తెలుసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. కరవీరపురం శిథిలాలను దాటి పడమటి దిక్కుగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత హఠాత్తుగా చంద్రవర్మ మార్గాన ఎత్తైనటువంటి పర్వతాలు కనిపించాయి. ఆ పర్వతాలను దాటి అవతలికి వైపులకు వెళ్ళడం అనేది చాలా కఠినమైన సమస్య అని అనుకున్నాడు. పర్వత ప్రాంతమంతా ఎత్తు వంపులతోటి రాళ్ళ గుట్టలతోటి ఉన్నది. ఆహార పదార్థాలను మోసుకువస్తున్నటువంటి ఆ గాడిదలు ఆ కాలుని పర్వత పైభాగాన్ని చేరేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కేవలం మనుషులు మాత్రమే నడుస్తూ వెళ్ళేటువంటి దారి మాత్రమే ఉన్నది. ఎవరు మోయగలిగినన్ని ఆహార ధాన్యాలు వాళ్ళు భుజాన వేసుకొని పర్వతం ఎక్కటం ఒక్కటే మనకున్న మార్గం అని కంచర గాడిదలను ఆ అడవిలోనే వదలవలసిందే అని అన్నాడు చంద్రవర్మ. దీనికి మొదట్లో శివసింహుడు పంపిన నలుగురు రాజ ఉద్యోగులు, అలా ఎలా ఉంటుంది, మనం కంచర గాడిదలను ఎలా ఇక్కడ వదిలేస్తాం, మనకు మళ్ళీ గాడిదలతో అవసరం ఉంటే ఎలా అని అభ్యంతరం చెప్పారు. కొండ అవతల ఏమున్నదో మనకు తెలియదు, బహుశా అక్కడ ఆహార పదార్థాలు లభ్యం కాకపోవచ్చు. అలాంటిది మనము ఇప్పటికిప్పుడే ఈ కంచరగాడిదల మీద ఉన్న ఆహార ధాన్యాలు ఎక్కువ భాగం అడవిలో వదిలిపెట్టి మనిషి మోయగలిగినన్నివి మాత్రమే తీసుకొని కొండ అవతలికి వెళ్ళడం ప్రమాదకరం అన్నారు వాళ్ళు. ఈ కొండ ఎక్కేందుకు ఎక్కడ కాలి బాట కూడా ఉన్నట్లు లేదు, మనమే తాళ్ళు పట్టుకొని వాటి ఆసరాతో కొండ ఎక్కవలసి ఉంటుంది. అలాంటప్పుడు కంచర గాడిదలను కూడా మనం కొండపైకి తాళ్ళతో ఎలా లాగగలం, కనుక కొంత ఆహార ధాన్యాన్ని కంచర గాడిదలను ఈ అడవి పాలు చేయవలసిందే, తప్పదు అన్నాడు చంద్రవర్మ. అలా అనేసరికి రాజుద్యోగులు ఏం చేస్తారు, నిజమే కదా మరి పోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ గాడిదలను అక్కడే పెట్టడమే ఉత్తమమని అనుకుంటారు, అనుకొని ఆ గాడిదలను అక్కడే పెట్టేస్తారు. పెట్టి ఏం చెప్తాడు ఇంకా చంద్రవర్మ అని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అంత కష్టమైనటువంటి పనిని రిస్కే ఉంటుంది అక్కడ. ఎందుకంటే రిస్క్ లేకుండా వాళ్ళు ఎలా అది అక్కడ కంచుకోటకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, కాబట్టి రిస్క్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంత ఫుడ్ని తీసుకెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ వాళ్ళు సాధ్యం కాదు, కాబట్టి ఆ కంచరగాడిదలను అక్కడే పెట్టమని అంటున్నారు. ఇక ఏం చేస్తున్నాడు మరి అప్పుడు చంద్రవర్మ ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం మరి, ఈ రాజుద్యోగులేమో ఒప్పుకోవటం లేదు, మనమేమో ఈ గాడిదలను ఇక్కడ విడిచిపెట్టిపోతే మాత్రమే మనకు ఆ పైకి వెళ్ళవచ్చు, ఎట్లా తాడులు పట్టుకొని ఎక్కాలి కదా అని అనుకుంటున్నాడు. అనుకొని సరే అని మళ్ళీ ఒకసారి అడుగు చూద్దామని చెప్పి ఈ కంచర గాడిదల మీద ఉన్న ఆహార ధాన్యాలు ఎక్కువ భాగం అడవిలో వదిలి పెట్టాల్సిందే, మనము ఇంకా వేరే మార్గం లేదు అని అంటాడుగా. అనేసరికి వాళ్ళు కూడా సరే ఇంకేం చెప్పాలి అనుకొని మిగతా వాళ్ళందరూ అవునవును మనం గాడిదలను పైకి మోయలేము కాబట్టి వాటిని విడిచిపెడదామని అంటారు. కేవలం ఆ రాజు ఉద్యోగులు మాత్రమే వద్దు అని అంటారు. ఆ వెంటనే గాడిదల మీద నుంచి బరువులు దించి వాటిలో ఎవరు మోయగలిగినన్ని మూటలు వాళ్ళు మూట కట్టుకొని వాటిని తల మీద భుజాల మీద ఎత్తుకొని అందరూ కొండ ఎక్కటం ప్రారంభిస్తారు. ఈ కొండ ఎక్కే ప్రయత్నం సూర్యోదయం వేళ ప్రారంభమవుతుంది. సరిగ్గా మధ్యాహ్నం వేళకు వాళ్ళు కొండ మీద ఒకనొక చదును ప్రదేశాన్ని చేరుతారు, అంటే ఫ్లాట్గా ఉండేటువంటి ప్లేస్ని చేరుతారు. అక్కడ అన్నం వండుకొని తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి కొండ ఎక్కే పని ప్రారంభిస్తారు. సాయంకాలం అయిపోతుంది. సూర్యాస్తమయం 1-2 గడియల్లో అవుతుందనగా వాళ్ళు కొండ శిఖరాన్ని చేరుతారు. అందరికన్నా ముందుగా శిఖరాన్ని చేరిన చంద్రవర్మ దేవలుడు తమ కంటబడిన అద్భుత దృశ్యం చూసి మహదానందం పొందారు. కొండకు దిగువగా వారికి ఒక మహానగరం కనిపించింది. ఆ నగరంలోని ఎత్తైన భవనాల మీద సూర్యకాంతి పడి కళ్ళకు మిరుమిట్లు కొలుపుతున్నది. నగరానికి కొండకు మధ్యనున్న ప్రదేశంలో పండ్ల తోటలు, పంట పొలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నగరం ఎవరిది, దీని పేరేమిటి అని చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ ఉన్నంతలో రాజోద్యోగుల్లో ఒకడు వారిని సమీపించి దిగువనున్న నగరం వైపు చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ శివపురం శివపురం అని కేకలు పెట్టాడు. ఇది శివపురం అని నీకెలా తెలుసు? ఈ పట్టణానికి లోగడ ఎప్పుడైనా వెళ్ళావా అని చంద్రవర్మ అతన్ని అడిగాడు. అయ్యా, ఈ శివపురంలో కొంతకాలం కిందట ఒక నెల రోజుల పాటు ఉన్నాను. ఇది రుద్రపుర రాజ్యానికి పడమటి సరిహద్దు మీద ఉన్న పట్టణం. ఆ తర్వాత అంతా పెద్ద ఎడారి. ఈ శివపుర నగరానికి రాజు ప్రతినిధిగా ఉంటున్న వీరమల్లుడు అనబడే ఆయన కూడా నాకు తెలుసు అన్నాడు రాజుద్యోగి. అయితే నీకు రుద్రపురం నుంచి ఈ పట్టణానికి వెళ్లే మార్గం బాగా తెలుసునన్న మాట. ఆ మాట నాతో ఎన్నడూ అనలేదే అన్నాడు చంద్రవర్మ అనుమానంగా. ఆ ప్రశ్న వింటూనే రాజుద్యోగి కొంచెం బెదురుకొని, అయ్యా, నేను క్రితంలో ఈ పట్టణానికి వచ్చిన మార్గం ఇది కాదు. రాజధాని నగరం రుద్రపురం నుంచి ఈ శివపురానికి మరేదో మార్గం కూడా ఒకటి ఉన్నది. అది ఇప్పుడు నాకు బాగా గుర్తులేదు అన్నాడు. చంద్రవర్మ రాజుద్యోగితో ఇలా మాట్లాడుతున్నంతలో కొండ కింద నుంచి భేరీ మోగిన ధ్వని వినబడింది. ఆ వెంటనే దానికి ప్రత్యుత్తరంగా పట్టణ ప్రాకారంలోని ఒక బురుజు మీద నుంచి భీకరమైన ఢంకా నినాదం మారుమోగింది. ఆ క్షణంలోనే విల్లంబులు, ఈటలు ధరించిన కొందరు సైనికులు బురుజు మీదకు వచ్చారు. తమను శత్రువులుగా భావించి నగర రక్షకులు ఈ సంకేతాలతో హెచ్చరికలు చేసుకుంటున్నారని చంద్రవర్మ గ్రహించాడు. బురుజు మీద ఉన్న సైనికులు తమ మీద బాణాలు ప్రయోగించక ముందే తాము మిత్రులమని వాళ్లకు తెలియజెప్పడం అవసరమని అతడికి తోచింది. వెంటనే చంద్రవర్మ ఒక తెల్ల గుడ్డను తన కత్తి మొనతో పైకెత్తి గాలిలో ఊపాడు. బురుజు మీదకు వచ్చిన సైనికులు ఒక క్షణకాలం కొండవైపు చూస్తూ నిలబడిపోయారు. అంతలో ఆజానుబాహుడైన ఒక వ్యక్తి సైనికులను పక్కకు జరుపుతూ ముందుకు వచ్చి విల్లు ఎక్కిపెట్టి చంద్రవర్మ వైపు బాణం వదిలాడు. రివ్వుమనే శబ్దంతో బాణం వచ్చి చంద్రవర్మకు కొద్ది దూరాన భూమిలో గుచ్చుకుపోయింది. దానికి ఒక కాగితం కట్టబడి ఉన్నది. చంద్రవర్మ ఆత్రంగా బాణం అందుకొని దానికి కట్టి ఉన్న కాగితాన్ని విప్పి చదివాడు. శివపురం కోటబురుజుల రక్షక దళ నాయకుడు తమ పేరు, ఊరు, ఆ ప్రాంతాలకు ఏం పని మీద వచ్చింది తెలపవలసిందిగా అడుగుతున్నాడు. వెంటనే జవాబు రాకపోతే శత్రువులుగా భావించి సర్వనాశనం చేయగలము అని హెచ్చరించాడు. చంద్రవర్మ రుద్రపురం రాజు శివసింహుడు తనకు ఇచ్చిన ఆజ్ఞాపత్రాన్ని బాణానికి కట్టి దానిని కోట బురుజు మీద పడేలా వదిలాడు. కొద్దిసేపటికల్లా బురుజు మీద కోలాహలం బయలుదేరింది. చంద్రవర్మను, అతడి అనుచరులను ఆహ్వానిస్తున్న సూచనగా సైనికులు జయ జయ ధ్వానాలు చేశారు. కొండ మీద నుంచి నగరం వైపుకు ఉన్న రాతి మెట్ల మీదుగా చంద్రవర్మ, అతడి వెంట ఉన్నవారు నడిచి కొద్దిసేపటికల్లా కోట చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చేరారు. ఆసరికి అక్కడికి కొందరు సైనికులు వచ్చి గుమిగూడారు. చంద్రవర్మ వారిని చూస్తూనే ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అందుకు కారణం సైనికులకు ముందుగా సేనానాయకుడి దుస్తుల్లో సుబాహుడు అతడి కంటబడటం. సుబాహుడు కూడా తమ యువరాజైనటువంటి చంద్రవర్మను త్రుటిలో గుర్తించగలిగాడు. ఆ వెంటనే అతడు చంద్రవర్మకు హెచ్చరికగా చెయ్యి ఊపాడు. దాని భావం తాము ఒకరినొకరు గుర్తించినట్లు ఇతరులకు తెలియనివ్వకూడదని. చంద్రవర్మ ఆ సూచనను గ్రహించి చకచక ముందుకు నడిచి సుబాహుణ్ణి సమీపిస్తూ సగౌరవంగా అతడికి నమస్కరించి, మీరు శివపుర సేనా నాయకులా? నేను రాజప్రతినిధి వీరమల్లు గారిని కలుసుకోవాలని ఉంది. వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి అన్నాడు. అదెంత పని? ముందుగా మీకు మీ అనుచరులకు విడిది భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనివ్వండి. విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరు రాజప్రతినిధిని చూడవచ్చు అంటూ సుబాహుడు తన వెంట ఉన్న సైనికులకు చంద్రవర్మ పరివారాన్ని అప్పగించాడు. సైనికులు, చంద్రవర్మ అనుచరులు కోటలోకి వెళ్ళిపోగానే సుబాహుడు ఎంతో భక్తిగా చంద్రవర్మకు నమస్కరించి, మహారాజా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ జన్మలో తిరిగి మీ దర్శన భాగ్యం లభిస్తుందని అనుకోలేదు. ఇంటికి వెళ్ళి అన్ని సంగతులు మాట్లాడుకుందాం, రండి అంటూ కోటలోకి దారితీశాడు. చంద్రవర్మ సుబాహుడి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికల్లా అతని గురించి సర్వం తెలుసుకున్నాడు. ఆనాడు సర్పకేతుడిని సైనికుల బారి పడకుండా తప్పించుకునేందుకు చంద్రవర్మతో పాటు నదిలోకి దూకిన తర్వాత ఈ సుబాహుడు ఒకనొక కొండలోయలో ఒడ్డుకు చేరి కొన్నాళ్ల తర్వాత ధీరమల్లుణ్ణి ఆ కొండలోనే కలుసుకున్నాడు. సర్పకేతుడితో జరిగిన ఆఖరి పోరాటంలో ధీరమల్లుడు పూర్తిగా ఓడిపోయి మిగిలిన కొద్దిమంది అనుచరులతో కొండల్లో అడవుల్లో తలదాచుకోవలసి వచ్చింది. కొన్నాళ్లకు అందరూ కలిసి రుద్రపురం రాజైన శివసింహుడి కొలువులో చేరి ఆయన పంపగా శివపురానికి వచ్చారు. శివసింహుడి కొలువులో చేరేటప్పుడే ధీరమల్లు తన పేరు వీరమల్లుడని చెప్పుకున్నాడు. ప్రమాద వశాన తన ఉనికి సర్పకేతుడికి తెలియకుండా ఉండగలిగేందుకు అతడి పని చేసిండు. పేరు మార్చుకొని అక్కడికి వెళ్ళిండు అన్నట్టు. చంద్రవర్మ కూడా సుబాహుడితో పాటు తను నదిలోకి దూకిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ అతడికి వివరంగా చెప్పాడు. సంఘటనలన్నీ అతనికి చెప్పేసరికి చంద్రవర్మ తను ప్రస్తుతం బయలుదేరిన పనిని గురించి కూడా చెబుతూ కంచుకోట పేరు తేగానే సుబాహుడు ఆశ్చర్యపోయాడు. మహారాజా, మనకు కష్టకాలం పోయి అదృష్టకాలం సమీపిస్తున్నది. అసలు సంగతి, సేనాని ధీరమల్లుడు పట్టణంలో లేడు. ఈ సంగతి మరెవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాము. సర్పకేతుడి సైన్యాన్ని వెంటబెట్టుకుని కంచుకోట ప్రాంతానికి వెళ్తున్నట్లు మాకు తెలిసింది. అతడి బలాలేమిటో తెలుసుకుని సాధ్యమైతే అతన్ని మార్గమధ్యంలోనే నాశనం చేసేందుకు సేనాని ధీరమల్లుడు రహస్యంగా కొత్త సైన్యాన్ని వెంటపెట్టుకుని 2 రోజుల క్రితం నగరాన్ని నుంచి బయలుదేరిపోయాడు అన్నాడు సుబాహుడు. సర్పకేతుడి పేరు వింటూనే చంద్రవర్మ ఉద్రేకంతో ఊగిపోయాడు. అది గ్రహించిన సుబాహుడు, మహారాజా, ఈనాడు సర్పకేతుడు మన వీరపురానికే గాక మొత్తం మాహిష్మతి రాజ్యానికే చక్రవర్తి. యశోవర్ధన చక్రవర్తి కూడా మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు తపోవర్ధనుడు విరాగి అయి అడవుల పట్టిపోయాడు. తను సహాయం చేస్తానని నమ్మించి గుణవర్ధనుడితో తన అవసరం తీరిపోగానే సర్పకేతుడు అతన్ని చంపి మాహిష్మతి రాజ్యానికి పట్టాభిషేకం చేసుకున్నాడు అన్న విషయం చెప్పాడు. ఇంత రాజ్యం ఉండి ఆ దుష్టుడికి ఇంకా ధనదాహం తీరలేదన్నమాట. కంచుకోటలో ఉన్న సంపదల కోసం బయలుదేరాడు అన్నాడు చంద్రవర్మ కటువుగా. సర్పకేతుడు ఈ జైత్రయాత్రకు ఒక్క ధనదాహమే కాక రాజ్యాకాంక్ష కూడా ఉంది. ఏది ఏమైనా వాడు హఠాత్తుగా ఈ శివపురం మీద దాడి చేయకపోవటం అదృష్టం అనుకోవాలి. గూఢాచారుల ద్వారా మాకే ముందుగా వాడే మార్గాన పోతున్నది తెలిసింది అన్నాడు సుబాహుడు. సుబాహుడు ఇలా మాట్లాడుతూ ఉన్నంతలో దూత ఒకడు వచ్చి అతడి చేతికి ఒక పత్రం ఇచ్చాడు. సుబాహుడు దాన్ని విప్పి చదువుతూనే వెలవెలపోయి పూర్తిగా చదివిన తర్వాత పత్రాన్ని చంద్రవర్మ చేతికి అందించాడు. చంద్రవర్మ ఆ పత్రాన్ని చదివాడు. అది సేనాని ధీరమల్లుడు సుబాహుడికి రాసింది. అందులో ఉన్న విషయం ఇది: ధీరమల్లుడు తన కొద్ది సైన్యంతో సర్పకేతుడి గొప్ప సైన్య సమూహాన్ని శివపురానికి ఉత్తరంగా ఉన్న ఎడారి ప్రాంతంలో కలుసుకున్నాడు. సర్పకేతుడి వెంట ఉన్న 1,000,000 మంది సైనికులతో తన ముఖాముఖిని పోరాడడం ప్రమాదకరమని అతడు వెనుక తిరగబోయేంతలో సర్పకేతుడికి సంగతి కాస్త తెలిసిపోయింది. అతడు కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని ధీరమల్లుడి వెంట బయడ్డాడు. ధీరమల్లుడు తన కొద్దిపాటి సైన్యంతో శివపురం వైపు పారిపోయి వస్తున్నాడు. ఆ కారణం వల్ల సుబాహుణ్ణి నగరంలో కొద్దిపాటి సైన్యాన్ని ఉంచి మిగిలిన సేనతో తనకు సహాయం రావలసిందిగా అతడు కోరాడు. ఇది అనుకోని దుర్ఘటన మహారాజా. సేనాని ధీరమల్లుడు ఈ నగర రక్షణలను చేరుకోకముందే సర్పకేతుడిలో అతడికి యుద్ధం తప్పకపోతే అది మొదట ధీరమల్లుడు ఓటమికి, తర్వాత ఈ నగరం యొక్క నాశనానికి దారితీస్తుంది. మనం సేనతో అతడికి రక్షణగా వెళ్ళటం మంచిది అన్నాడు సుబాహుడు. మరి వాళ్ళు వెళ్ళినరా లేదా, ఈసారైనా సర్పకేతుడిని చంపినరా లేదా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.